अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। ప్రచేతస్సులు అనేటటువంటి ఆ ప్రాచీన వర్షి యొక్క పుత్రులు తండ్రి ఆజ్ఞను పరిపాలించి ప్రజావృద్ధి చేయడం కోసం సముద్ర మధ్యంలో జలంలో నిలబడి 10,000 సంవత్సరాల కాలం పరమ పవిత్రమైన స్తోత్రంతో విష్ణువుని ఆరాధించారు. ఆ మహాత్ములు చేసినటువంటి స్తోత్రం ఉత్తమోత్తమైన స్తోత్రం, పరమపదాన్ని చేర్చేటటువంటిది. ఆ స్తోత్రంతో ఒకరోజు రెండు రోజులు కాదట, ఏవం ప్రచేతసో విష్ణుం స్తువంతః తత్సమాధయః దశవర్షసహస్రాణి తపశ్చేరుర్మహార్ణవే. మహాసముద్ర జలమధ్యంలో 10,000 సంవత్సరాలు నిన్న మనం చెప్పుకున్న స్తోత్రంతో శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. భక్తి, శ్రద్ధ ఇటువంటి దివ్య లక్షణములతో ఎవరైతే భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారో వారికి భగవంతుడు తప్పనిసరిగా ప్రసన్నుడవుతాడు. పై పైకి పెదవులు నామాన్ని ఉచ్చరించిన మనస్సు మాత్రం ఆ భగవంతుని లగ్నం కాకపోతే, ఆసక్తం కాకపోతే అటువంటి దానివల్ల వ్యర్థం. వీళ్ళ 10,000 సంవత్సరాల కన్నా ఒక్కరోజు కూడా మనస్సు చెదరనివ్వకుండా పరిపూర్ణంగా లగ్నం చేశారట. దానికే సమాధి స్థితి అని పేరు. ఏ విషయాన్ని మనం ఆలోచిస్తున్నామో ఆ విషయంలో మనస్సు కదలకుండా ఉండిపోవాలి. అలా ఉండిపోతే సమాధి అన్నారు. ధారణ అంటారు, అంటే ఏ భగవంతుడి రూపం మనకిష్టమో ఆ రూపాన్ని హృదయంలో నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న రూపాన్ని శాశ్వతంగా ఆ రూప దర్శనమయ్యేంత వరకు విడిచిపెట్టకూడదు. దానికి ధారణ అని పేరు. ఈ విధంగా ధారణా సమాధి స్థితులతో ఆ మహానుభావులు తపస్సు చేస్తే ప్రసన్నుడయ్యాడు హరి. దదౌ తరసన్నం ఉన్నెత్ర నీరోత్పలదలచ్చవి. దర్శనమిచ్చాడు ఆ స్వామి. వికసిస్తున్న నల్ల కలుగు పువ్వు వంటి ఛాయతో ఆ భగవంతుడు రూప దర్శనమిచ్చాడు. అప్పుడైన రంగు నల్ల కలుగు పువ్వు రంగు నీలంగా ఉన్నదన్నమాట. ఎలా ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు? అందరికి ఒకే రకంగా కాదు, వారి తపస్సు, వారి కోరిక, వారి లక్షణాలను బట్టి దర్శనమిస్తాడు. ఇక్కడ ఆ మహానుభావుడు దర్శనమిచ్చాడు పక్షిరాజు గరుత్మంతుడి మీద ప్రత్యక్షమయ్యాట. గరుడ వాహనం మీద వచ్చి పతత్రిరాజం ఆరూఢం అవలోక్య ప్రచేతస. పక్షిరాజైన గరుత్మంతుడి మీద ఎక్కి వచ్చిన ఆ స్వామిని చూశారట ప్రచేతసుని. చేతులు వంచి నమస్కారం చేశారు. పక్షిరాజు గరుడు వచ్చాడు అంటే ఎవరికి ఆ రకంగా దర్శనమిచ్చాడంటే వాళ్ళు వైకుంఠానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తిరిగి రాగలిగే శక్తి వస్తుందట వారికి. అందుకే కల్లో కూడా శ్రీ మహావిష్ణువు దర్శనం గరుత్మంతుడిని ఎక్కి వచ్చినట్టయితే వారు పునర్జన్మ ఉండదు, ఒకవేళ ఉన్నా వైకుంఠానికి కూడా కావాలనుకున్నప్పుడు వెళ్ళి యోగ బలంతో తిరిగి రాగలుగుతారట. అటువంటి మహాత్ములు అవుతారట. నాలుగు భుజములతో కనుక విష్ణు దర్శనమైతే మనోవాంఛలు, మనస్సులో కోరికలు తీరుతాయి అటువంటి వారికి. సహస్ర భుజములతో కనుక దర్శనమిచ్చినట్టయితే అటువంటి వాడు ఆ భగవంతుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులు ఇంచుమించుగా పొందగలుగుతాడు. ఆ భగవంతుడు జ్యోతి రూపంలో, ఒక కాంతి రూపంలో కనుక దర్శనమిస్తే అటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఇక్కడ వీళ్ళకి ఏ లోకంలోకైనా తమ మహత్తర శక్తితో రాగలడం, పోవడం అనే శక్తి ప్రసాదించడం కోసమని ఆ భగవంతుడు వాసుదేవుడు పరమ పవిత్రమైన వాహనం, ఉత్తమోత్తమైన వాహనం పతత్రిరాజు ఆ గరుత్మంతుడి మీద ఎక్కొచ్చాడు. వెంటనే వాళ్ళు తలలు వంచి నమస్కారం చేశారు. భక్తి వినయము భగవంతునికి సమర్పించాలి. సాధ్యమైనంత వరకు కూడా వినయం వల్ల విజయం పొందవచ్చు, అందువల్ల నమస్కారం చేశారు. అప్పుడు ఆ భగవంతుడు వాళ్ళతో అన్నట్ట ఏమని, తపస్థానాహ భగవాన్ విర్యతాం ఇప్సితో వరః ప్రసాద సుముఖోహం వరద సముపస్థితః. నాయనలారా, ప్రాచీన వర్హి పుత్రులారా, ప్రచేతసులారా, చాలా ప్రసన్నుడనయ్యాను. మీరు మీ నిష్ఠతో, మీ మనస్సులో ఉండే భక్తితో, మీ స్తోత్రంతో కట్టి నన్ను ఈడ్చుకొచ్చారు, ఇక్కడికి పట్టిలాక్కొచ్చారు. గరుడ వాహనం మీద ఇక్కడ మీకు దర్శనమిచ్చాను, వరాలు ఇవ్వడానికి వచ్చాను. నా దర్శనం ఎవరికీ వ్యర్థం కాదు, అనవసరంగా వచ్చిపోయే దర్శనం కాదు. రాదు ఏమండి బాగున్నారా అని పలకరించి వెళ్ళడానికి ఇంటికి వచ్చే అతిథి లాంటి దర్శనం కాదు. అభీష్ట వరాలు ఇచ్చే పెడతాను, కోరుకోండి ఏం కావాలో అనగా ఆ ప్రచేతసులు ఆ వరదాయకుడైన హరికి పదే పదే మొక్కి, మహాత్మా, మా తండ్రి ప్రాచీన వరిహి ప్రజావృద్ధి కోసమని నిన్ను ప్రసన్నం చేసుకోమన్నాడు. లోకంలో ప్రజలు వృద్ధి చెయ్యాలి, అది భగవంతుడైన వాసుదేవుడు నీవిచ్చే వరం వల్ల సాధ్యమవుతుంది. అందుకని నీకు నమస్కారం చేసుకోవడానికి వచ్చాం. తగిన వరాలు ఇమ్మనగానే ఆయన భగవంతుడు వారిని అనుగ్రహించాక, మీరు కారణజన్ములు కాబట్టి అసలు ఇన్నేళ్ళు తపస్సు చేశారు, 10,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి ఎవడన్నా ఊరుకుంటే ఆ తర్వాత వాడు అక్కడ ఉండడం. కానీ మీరు ఈ శరీరంలో ప్రాణములు నిలబడ్డాయంటే 100 పళ్ళు మీరు కారణజన్ములు కాబట్టి, మీ వల్ల ప్రజావృద్ధి జరగాలి కాబట్టి, మీ వల్ల మహత్తరమైన కార్యక్రమం జరగాలి కాబట్టి ఈ శరీరంలో ప్రాణాలు నిలబడ్డాయి. ప్రతి జీవి ఒక్కొక్క కార్యం కోసం పుడతాడు, ఆ పని పూర్తి కాగానే తన శరీరాన్ని విడిచిపెడతాడు. ఆ కార్యక్రమం స్వల్పకాలం చేసేవారు కొందరు ఉంటారు, అందుకే 25 ఏళ్ళకే 30 ఏళ్ళకే పోతారు, 5-6 ఏళ్ళకే పోతారు కొందరు, 100 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు కొంతమంది, వారి కార్యక్రమం వారి ఆయువు అంతవరకు ఉన్నది. అలాగే మీరు దీర్ఘాయువులు, మీ ఒక్కొక్కరు 40,000 సంవత్సరాల జీవన ప్రమాణం కలిగిన వారు. కాబట్టి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి నన్ను మెప్పించారు, మీరు అడిగిన వరాలు ఇచ్చా, మీ వల్ల దివ్య ప్రజా సృష్టి, మామూలు ప్రజలు కాదు ఉత్తములైన జనులు పుడతారు, వాళ్ళ వల్ల లోకం వృద్ధి చెందుతుంది, ఐశ్వర్యంతో తొలతూగుతుంది అని వారందరికీ వరాలు ఇచ్చాడు. అంతర్ధానం జగామాసు చక్రమృజ్జలాత్, ఇలా వారికి వరాలిచ్చి సముద్రంలో తపస్సు చేస్తున్నారు కాబట్టి సముద్రంలోనే ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆ సముద్ర జలాల మధ్యలో టింగని మాయమైపోయాడు, ఒకసారి అదృశ్యం అయిపోయాడు ఆ స్వామి. ఆ తదనంతరం ప్రచేతసులు, అమ్మయ్య మనం చేసిన తపస్సు ఫలించింది, ఆ తపస్ ఫలితంగా పరమ పురుషోత్తముడు జగన్నాథుడు అనాదిని ధనుడు వాసుదేవుడు అంతటి వాడు ప్రత్యక్షమయ్యాడు, చాలా సంతోషం. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహంతో లోకాభివృద్ధి చేయాలి, ప్రజలు సృష్టించాలి అనుకుని నీటిలోంచి ఒడ్డుకొచ్చారట. ఒడ్డుకొచ్చేసరికి ఒడ్డల ఎలా ఉంది, భూమండలం అంతా పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయింది, పర్వతాలతో నిండిపోయింది. ఇంతకాలము వీళ్ళు ప్రజల్ని పరిపాలించడం మాని తపస్సులో ఉండడం వల్ల ఈ 10,000 సంవత్సరాలు సంరక్షణ లేక ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయే చెట్లు, విషవృక్షాలు, నరమాంస భక్షణ చేసే వృక్షాలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయాయి. చెట్లల్లో కొన్ని మాంసం కూడా తింటాయి, అదో విచిత్రం. కొన్ని చెట్లు మనిషి అక్కడికి రాగానే టక్కున వేళ్ళు వచ్చి వాడిని పట్టుకుని లాగేస్తాయి, వాడి శరీరంలోకి ఆ వేళ్ళు చొచ్చుకుపోయి ఆ రక్త మాంసాలు పీల్చుకు తినేస్తాయి. అటువంటి వృక్షాలన్నీ పెరిగిపోయాయి భూలోకంలో, ప్రజా సంరక్షణ లేకపోయింది. వీళ్ళు ఒడ్డుకొచ్చి చూశారట, తపశ్చరస్తు పృథివీం ప్రచేతస్సు మహీరుహాః అరక్షయ అరక్ష్యమాణాం ఆవబ్రూ బభూవాత ప్రజాక్షయః. రక్షణ లేని కారణం చేత పెరిగిన ఆ వృక్షాలు భూలోకమంతా ఆక్రమించుకుని ప్రజలను నాశనం చేసేసాయి. దానివల్ల వీళ్ళు తపస్సుకు వెళ్ళే నాటికి 12,000 మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు తిరిగి వచ్చేసరికి 2,000 మంది కంటే ఎక్కువ లేరట, మిగతా వాళ్ళందరినీ చంపేసేటి వృక్షాలు. ప్రజా నష్టం అయిపోయింది, చెట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయాయి. చూడండి ఆశ్చర్యం, జంతువులు మనుషులు చంపుతాయని విన్నాం, చెట్లు కూడా చంపేసి నాశనం చేసేసేట. ఆకాశం అంత ఎత్తు చెట్లు, కొండల్లో ఉన్నాయి కొన్ని చెట్లు, అడ్డంగా పెరిగిపోయాయి కొన్ని చెట్లు, ఈ విధంగా ఉన్నాయి. నాశకం మరుతో వాతుం వృతం కమవహు త్రుమై దశవర్ష సహస్రాణి నకేకు చేష్టుతుం ప్రజా. ఆ మిగిలిన ప్రజల్ని కూడా అటు ఇటు కదలడానికి వెళ్ళకుండా అసలు మార్గం లేదు. చెట్టు చెట్టు దగ్గర దగ్గరగా ఉండేసరికి నడిచి వెళ్ళే సందు లేదు. కొన్ని చెట్ల వైపు నుంచి వెడితే ఖాళీ ఉంది కదా అని ఆ ఖాళీ మధ్యలో వీరు దూరడంతో ఆ చెట్ల వేళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకు తినేసేవిట. ఈ రకంగా ఆకాశం అంతెత్తు చెట్లు పెరిగి 10,000 సంవత్సరాలు గాలిని కూడా నిరోధించేశాయి, ప్రజలను ఏ పని చేయనివ్వకుండా చేశాయి, ప్రజా నష్టం క్షయం కలగజేశాయి. నీళ్ళల్లోంచి పైకొచ్చినటువంటి వీళ్ళు ఆ ప్రచేతసులు ఆ చెట్లను చూశారు. దివ్య దృష్టితో చూడగా వాళ్ళకి అర్థమయ్యింది, అమ్మమ్మ చెట్లలారా ఎంత పనిచేశారు, ఈ భూమండలాన్ని నాశనం చేసేసారా, ప్రజాక్షయము భూమండల క్షయము చేసేస్తున్నారు వీరు అనుకుని సర్వే క్రుద్ధా ప్రచేతసః ఆగ్రహించారు, పళ్ళు పటపట కొరికారట ఆ ప్రచేతసులు. ముఖేభ్యో వాయుమగ్నించ తే సృజన్ జాతమన్యవః. వాళ్ళు వెంటనే రోషంతో ఉఫ్ఫన్ ఒక్కసారి పెద్ద గాలి విడిచిపెట్టారు. ఆ గాలి విడిచిపెట్టడంతో ఉఫ్ అనడంతో ఆ నోట్లోంచి గాలి వచ్చిందిట. ఆ గాలితో పాటు అగ్ని పుట్టిందట, తపశ్శక్తి అగ్ని పుట్టి ఆ నోట్లో గాలితో పాటు అమాంతంగా వెళ్ళి ఆ చెట్ల మీద దాడి చేసింది. వాయువు వల్ల చెట్లు పడిపోయాయి, ఈ అగ్ని వెంటనే దాని వెనకత్తలే పుట్టి ఆ చెట్లను భస్మం చేయడం మొదలెట్టింది. ఈ విధంగా ప్రచండ అగ్నిజ్వాలను పుట్టి కొన్ని వేల వృక్షాలను నిమేష మాత్రంలో చుట్టుముట్టి ఆవరించి బూడిద కుప్పలు చేసి పెట్టేసేట. ఎన్నో విషవృక్షాలు నాశనం అయిపోయాయి, ప్రజాక్షయం చేసేటటువంటి భూమికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆ వృక్ష జాతిని అంతటినీ కూడా అగ్నిజ్వాలతో భస్మం చేసి పారేశారట ప్రచేతసులు. ఆ భయంకర వృక్షాలన్నీ మలమల మాడిపోతూ ఉంటే అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటేసేయకంగా వృక్షములన్నీ నాశనం అయిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు చంద్రుడు చూశాడు, వారి వారి వీళ్ళ ఆగ్రహంలో ప్రజలకు నాశనం కలిగించే చెట్లతో పాటు మొత్తం చెట్ల నాశనం చేసేసేటట్టున్నారు. ఇప్పుడు ఈ మంట వెళ్ళి మిగతా అడవులకు కూడా చుట్టుముట్టిందంటే ఇక భూలోకంలో చెట్లుండవు, అసలు చెట్లు లేకపోతే అడవులు లేకపోతే భూమండలం క్షయమైపోతుంది అని భయపడిపోయాడు ఆయన. విషవృక్షములను మాత్రమే నాశనం చెయ్యాలి తప్ప సమస్త వృక్షాలను ధ్వంసం చెయ్యకూడదు. అందుకని అక్కడికి చంద్రుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమై కోపం యచ్చత రాజానః శృణుధ్వం చ వచో మమ సంధానం వః కరిష్యామి సహక్షితి రుహైరుహం. ఓ మహారాజులారా, మనుసంలో జన్మించారు, పృథు చక్రవర్తి మనువులే మీరు, అటువంటి మీరు ఇంతటి ఆగ్రహం పొందారా, కించిత్ కాలం క్రితమే కదా వాసుదేవ దర్శనం పొందారు, అయినా మీలో కోపం వెనంటనే ఏమన్నాడు, గచ్చ పాపే ఓ పాపి పాపాత్మురాల గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నట్ట సంస్కృతంలో అన్నాడు. గచ్చ యత్ కార్యం తత్కృతం త్వయా దేవరాజస్య మత్సోభం కుర్వంత్యాభావచేష్టితై. దేవరాజు ఇంద్రుడు నిన్ను పంపితే టింగురంగాన్ని అలంకరించుకొచ్చి నా కొంప కొల్లేరు చేసేసావు, ఈ విధంగా నా తపస్సంతా పాడు చేసేసావు, పో నిన్ను ఏం అండల్లా, ఎందుకంటే నీదే తప్ప, నిన్ను చూసి బొట్లో పడినందుకు నాది తప్పు, కాబట్టి శపించడానికి నేను అర్హుణ్ణి కాను, అయినా ఇప్పుడు శాపం ఇద్దామన్నా నా తపశక్తి ఉందో లేదో, శాపం ఫలిస్తుందో లేదో, మొత్తం పోయిందేమో, కాబట్టి శపించడానికి కూడా వీలు లేదు, పో నువ్వు ఇంక సేపు ఇక్కడ ఎదురుగుండా ఉన్నావా అప్పుడు మాత్రం విడిచిపెట్టను. నత్వాం కరోం దేహం భస్మ క్రోధ తీవ్రేణ వహినిన. ప్రస్తుతానికి క్రోధాగ్నితో నిన్ను భస్మం చెయ్యాలని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఇన్నేడు నాతో సహవాసం చేసావు, కానీ ఇంకాసేపు ఉంటే నేను నిజంగా భస్మం చేసేస్తాను. ఏడు మాటలు మాట్లాడినా ఏడు అడుగులు నడిచినా సాంగత్యం స్నేహం ఏర్పడుతుందట. మైత్రం సాప్తపదీనాం, సాప్తపది అంటే ఏడు అడుగులు, పదము అంటే మాట, కేవలం ఏడు అడుగులు నడవడమే కాదు ఏడు మాటలు మాట్లాడినా వారితో స్నేహం ఏర్పడుతుంది. నీతో ఇన్నేళ్ళున్న కారణం చేత నాకు నీతో స్నేహం ఏర్పడింది, నీ మీద అభిమానం ఏర్పడింది, ఆ కారణం చేత నిన్ను నా తపశక్తితో నా క్రోధాగ్నిజ్వాలతో భస్మం చేయకుండా విడిచిపెడుతున్నాను, హో అయినా దోషమంతా నీదే కాదు నాది కూడా, కాబట్టి నేనేం అండల్లా. ఏనాహం అజితేంద్రియ, నేను ఒకప్పుడు జితేంద్రియుణ్ణి, ఇప్పుడు ఏమయ్యాను, ఇంద్రియాల చేత చేయింపబడ్డాను, అజితేంద్రియుణ్ణి అయిపోయాను, నా బతుకు వ్యర్థమైపోయింది. ఛ యయా శక్రప్రియార్థిన్యా కృతో మే తపసో వ్యయ. ఆ ఇంద్రుడు నిన్ను పంపించాడు, ఆడు దుర్మార్గుడు, నేను వాడి పదవికి ఉప్పు తెస్తాననుకున్నాడు అందుకు పంపించాడు, కాబట్టి అతడు నింజుడు. అయ్యో ఆ ఇంద్రుడు పంపగా స్వార్థంతో ఇక్కడికి వచ్చి నా తపోధనాన్ని హరించిన నీవు మరింత వినింజవు, నీకు ధిక్కారం, పో అనగానే వెంటనే ఆవిడికి భయం వేసిందిట. మహానుభావ మహర్షి నన్ను కోపంతో శపించకు తిట్టక బాబోయ్, నాదేం తప్పులేదు, తప్పల్లా ఇంద్రుడిది నీది మధ్యలో నాదేం కాదు అని చుట్టూ తమ మారు ప్రదక్షిణం చేసిందిట. మరి నేళ్లున్న తర్వాత ప్రదక్షిణం చేయకుండా పోతే బాగుంటుందా, బాగుండదు, అందుకని ప్రదక్షిణ పదే పదే అంటే మాటి మాటికి అని అర్థం. ఒక ఆయన అన్నాడు, పాపం ఆయన సంస్కృతం అంత గొప్పది, ప్రదక్షిణ పదే పదే అన్నారండి, పదే 10 రూపాయలే ప్రదక్షిణ దక్షిణ ఇమ్మని అర్థం అంట, అంచేత మీరు మాత్రం పదే ఇచ్చిపోకండి, అది ఆయన విషయం. ప్రదక్షిణ పదే పదే అంటే మాటి మాటికి ప్రదక్షిణ చుట్టూ తిరగమని అదనమాట. ఈవిడ కూడా అలాగే పదే పదే ఆయన చుట్టూ తిరిగింది, తిరిగి నమస్కారం చేసింది. యావదిత్తం సవిప్రోషిస్తాం బ్రవీతి సుమధ్యమాం తావద్గల స్వేద జలాసాభూవాతివేపతు. అక్కడి నుంచి వెళ్ళబోయింది, భయం కలిగిందిగా, మహర్షి యొక్క తపస్సు పాడు చేశాననే భయం, ఇంకాసేపు ఉంటే శపిస్తాడేమో అనే భయం, ఏమో ఏ రకంగా ఏమవుతాను అనే భయంతో ఆవిడ శరీరం అంతా వణికింది, కంపం వచ్చింది. సాధారణంగా దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉండదు, నిమేషము అంటే రెప్పపాటు, ఆ నిమిషం ఉండదు గనక దేవతలకు అనిమిషులు అని పేరు, అనిమిషులు అంటే దేవతలు, ఎందుకని రెప్పపాటు ఉండదు.
తర్వాత నస్వేద జలం అన్నారు. మనకు మళ్ళీ చెమట పట్టదు, అందుకే వాడి చీటికి వాటికి స్నానాలు చేయక్కర్లా. కాలకృత్యాదులు బాధలేదు, దేవతలకు అన్నీ సుఖాలే, మనకి నానా బాధలు పెట్టాడు. గట్టిగా తింటే పడదు, తినకపోతే నీరసం, మంచినీళ్ళు అయితే ఇబ్బంది, తాగకపోతే ఓ బాధ. ఇన్ని బాధలు మానవులకి కానీ దేవతలకి రెప్పపాటు లేదట. అలా గుడ్లు అప్పగించుకుని చూస్తారట వాడు. అలా కాసేపు ఉన్నంత మాత్రం నేను అనువీషుడు కాను, అది వాళ్ళకి అది తెలియదు. అటువంటి ఆవిడ స్వేదం ఉండదు, చెమట ఉండదు, కానీ ఇప్పుడు చెమట పుట్టుకొచ్చింది ఆయన్ని చూసి. దానికి కారణం ఏమిటంటే భ్రమర కీటన్యాయము అన్నారు. తుమ్మెదకి గుడ్లు పెట్టడం, పిల్లలు పెట్టడం ఉండదు. సంతానోత్పత్తి చాలా చమత్కారంట తుమ్మెదది. ఒక పేడ పురుగును తీసుకొస్తుందట తుమ్మెద. ఆ పేడ పురుగును తీసుకొచ్చి గూట్లో పెడుతుందిట. గూట్లో పెట్టేసి ఆ పేడ పురుగు చుట్టూ భం 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 అని తిరుగుతుందిట. ఇది ఇలా గుమ్ గుమ్ అని తిరుగుతుంటే చాలా సౌండ్ వస్తుంది తుమ్మెద దగ్గర నుంచి, గండు తుమ్మెద. ఆ శబ్దానికి ఆ పురుగు భయపడి గుడ్లు అప్పగించి ఇలా చూస్తుంది ఆ తుమ్మెదకేసి. కాసేపటికి ఆ తుమ్మెద తీసుకొచ్చినటువంటి ఆ పురుగు కూడా తుమ్మెద రూపం వచ్చేస్తుంది. ఒక పేడ పురుగు తుమ్మెద అయిపోతుందిట. భయం వల్ల గుడ్లు అప్పగించుకు చూడడం వల్ల ఈ పురుగుకి తుమ్మెద రూపం వస్తుంది. దానికి భ్రమర కీటన్యాయము అని పేరు. అలాంటి భ్రమర కీటన్యాయం లాగా మనిషి అయినటువంటి ఋషితో సాంగత్యం చేయడం వల్ల ఈ దేవ లక్షణాలు పోయి ఆవిడ కూడా చెమట వచ్చిందిట. ఆ చెమట ఏమయ్యింది ఇలాంటి విశేష ఘట్టంతో రేపు సాయంకాలం 6:00 6:30 మర్చిపోయాం పరమ. ఆ 6:30 మనం ఇక్కడ అడుగుపెట్టి ఆ పరమ పవిత్రమైన అత్యద్భుతమైన మారీషా వృత్తాంతాన్ని విని తరించదముగాక. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.